ఒక గురుకులంలో గురు సెట్ పరీక్ష పెట్టారు, అంటే గురు ఇప్పుడు ఎంసెట్ వాటిలాగే చాలామంది పరీక్ష రాశారు. ఐదుగురు క్వాలిఫై అయ్యారు, సీటు ఒక్కటే ఉంది. ఫైనల్ టెస్ట్ అన్నారు, ఇంటర్వ్యూకి పిలిచాడు. పిలిచి మీ యొక్క స్థాయిని నేను అంచనా వేస్తాను, మీకు ఈ అరటిపళ్ళు ఇస్తున్నానని చెప్పి ప్రతివాడికి రెండు రెండు అరటిపళ్ళు ఇచ్చాట గురువు. ఇచ్చి భగవంతుడు సర్వవ్యాపి, వినండి అంతకంటే మీరేం చేయక్కర్లేదు, తర్వాత నేను అంతా చెప్తానండి అని చెప్పి వదిలేశాడు. తర్వాత సరే మీకు ఆకలిస్తుందేమో, ఇంటర్వ్యూ తర్వాత చేస్తాను నేను మిమ్మల్ని, ముందు ఎవరూ చూడకుండా దీన్ని తినేసి రండి అన్నాడు. ఐదుగురికి ఇచ్చాడు. ఒకడు స్తంభం వెనకాతలకి వెళ్ళాడు, ఒకటి గోడ అవతలకి వెళ్ళాడు, ఒకటి వాడి ఇంటికి వెళ్ళాడు, ఏదో చేశాడు. చివరికి నలుగురు మాత్రం తినేసి వచ్చాడు. ఐదోవాడు ఇంతవరకు రాలేట, వాడి కోసం గురువు వెయిట్ చేస్తున్నాడు. ఇచ్చంటే వాడికి అర్థమైంది గురువు చెప్పిన మాట, భగవంతుడు సర్వవ్యాపి అన్న మాట అన్నాక ఎవరు చూడకుండా నువ్వు పళ్ళు ఎలా తినగలవు. వాడికి అర్థమైపోయింది ఇంక వాడికి చేయాల్సిందేం లే. హీ అండర్స్టూడ్. స్మృతి దేహి, నన్నది గుర్తుంచుకొని మర్చిపోతూ ఉంటాం మనం ఇది. స్మృతి దేహి మాం రక్ష, నిజమే నువ్వు సర్వాంతర్యామివే, సర్వసమర్థుడివే, నేను మర్చిపోతే మాత్రం నువ్వు ఎందుకు మర్చిపోవాలి, దయచేసి నన్ను రక్షించు, మాం రక్ష. కానీ రక్షించాక ఎందుకు రక్షణ? ఆరోగ్యం బాగుండకపోవచ్చు, కుటుంబ పరిస్థితులు బాగుండకపోవచ్చు, ఏదైనా రకరకాల బాధలు ఉంటాయి మనకి, ఈ బాధల నుంచి నన్ను రక్షించు. ఇంచంటే మామూలుగానే నేను నిన్ను గుర్తుంచుకోలేను, ఇంక ఈ బాధలు ఉంటే నేనేం గుర్తుంచుకుంటాను, కానీ ఎందుకు ఈ బాధలు పోగొట్టుకోమని అడుగుతున్నా. భక్తి తే దేహి మీ దృఢ, నీ మీద దృఢమైనటువంటి భక్తి కూడా నువ్వే. గురువే సమర్థుడు మీకు భక్తి ఇవ్వటానికి. గురువు తలుచుకుంటే ఒక్క నిమిషంలో మిమ్మల్ని ఇక్కడి నుంచి పరిగెట్టించేస్తాడు, ఆ జోలికి రాకుండా. గురువు యొక్క ప్రేమ ఉండటం వల్లే మనం గురువుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. కానీ సర్వసమర్థుడైనటువంటి వాడికి మన అవసరం ఏముంది అసలు? అతనికి ఆ ప్రేమ ఉంది, దయానిధే కనుక తప్పించుకుంటున్నాడు నేర్పుదాం మీకని. అంచేత ఆ దృఢమైనటువంటి భక్తి కూడా గురువే ఇవ్వాలి. విభూతి యోగంలో ఆ జగద్గురువు కూడా అదే చెప్తాడు, ఆ భక్తి దివ్యం దదామితే బుద్ధి, మా దివ్యమైనటువంటి బుద్ధి నేనే ఇస్తాను అని. ఈ భావనతో ప్రదక్షిణ చేయండి. ఓం నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతి దే మాం రక్ష. భక్కుచే అర్థం అలే వాళ్ళకి. కుర్చీ పెట్టండి, కుర్చీ చుట్టూ పెట్టండి. ఇదేంటి రష్ ఎక్కువగా ఉన్నప్పుడు చేయమన్నది, చుట్టూ తిరగాలి. మంచిగా సెంటర్ నువ్వు అక్కడ పెట్టుకోమ్మా, నీ కుర్చీ ఎక్కడ వాళ్ళ కుర్చీ అక్కడ. ఇంటి దగ్గర కుర్చీ పెట్టుకోండి, ఆ కుర్చీ మీద మీ గురువు యొక్క ఫోటో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ మంత్రం చదువుతూ చుట్టూరా తిరగండి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సమర్పణ భావం, నమస్తే నా ఇంద్రియాలను వాటిని ఇచ్చేస్తున్నా, నువ్వు యోగిరాజువి, స్మృతి దేహి, నువ్వు సర్వజ్ఞుడివి, సర్వసమర్థుడివి, సర్వవ్యాపివి అని గుర్తుంచుకొని నీ మీద దృఢమైన భక్తి కూడా నాకు ఇయ్యి. ఓం నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్ష భక్తి తే దేహి మే దృఢాం అని దండం పెడతాం వాళ్ళకి. ఏం చెప్పాను నేను, గురువు దగ్గర మనం నేర్చుకునేది ఏంటి, చిట్కళలు 16 మానసిక స్థితులు మనం నేర్చుకుంటాం. అందుకు ఈ గురువుకి 16 అవతారాలు ఉంటాయి, పూర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చేటటువంటి కళలు. ఈ దత్తుని యొక్క ఒక్కొక్క అవతారములో ఒక్కొక్క కళ చాలా ప్రసిద్ధి పొంది ఉంటుంది, అందులో ఎక్స్పర్టైజ్ చేసి ఉంటాడు కనుక. మొట్టమొదటి కళ ఓం యోగిరాజాయ నమః అనండి. అద్వయానందరూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీదత్తాయ నమో నమః. పూర్ణిమ నాడు సూర్యుడు నుంచి చంద్రుడి వైపు వచ్చేటటువంటి కళ ఒకటి ఉంది. ఆ కళ పేరు అక్కడ రాసి ఉంది, పౌర్ణమి చిత్ర. అది ఎలా ఉపయోగించుకోవాలి అది మనం తర్వాత ఎప్పుడో నేర్చుకుందాం. ముందు ఈ ఏబిసిడీలు నేర్చుకోండి. అంచేత యోగి రాజాయ నమః అన్నాక ఆ శ్లోకం చదివిన తర్వాత పౌర్ణమి నాడు సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడి వైపు వచ్చేటటువంటి కళ పేరు చిత్ర అని చదివిన తర్వాత ప్రదక్షిణ చేస్తాం మనం. ఓం నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్ష భక్తి తే దేహి మే దృఢాం. ఓం వరదాయ నమః. నా మనస్సును నీకు సమర్పిస్తున్నాను. ఇది అనాలి మీరు నోటితో అది చేస్తున్నప్పుడు. ఎందుకంటే నేర్చుకోండి ఆ టెక్నిక్. మనస్సుని సమర్పిస్తాం, ఓం వరదాయ నమః అన్నాక రెండోది వరదాయ నమః, నా మనస్సును మీకు సమర్పిస్తున్నాను. తర్వాత రెండోసారి ఓం వరదాయ నమః, నా వాక్కును నీకు సమర్పిస్తున్నాను. ఓం వరదాయ నమః, నా ఆచరణ మీకు సమర్పిస్తున్నాను. అంటే ఏం చేసాం మనం? త్రికరణ శుద్ధిగా సమర్పణ చేసాం. మనం వాక్కాయ కర్మలను గురువుకి సమర్పణ చేసాం. చేయటం వల్ల ఏమవుతుంది? గురువు యొక్క ప్రాణమే నా ప్రాణము, నీ శ్వాసే నా శ్వాస, నీ కోరికే నా కోరిక అని. ఇప్పుడు భుజంగాసనం, శిరస్సు పైకెత్తి గాలి పీల్చుకుంటాం. గాలి పీల్చుకుంటాం ఏమనుకుంటాం? నీ యొక్క సర్వజ్ఞత్వము నాలోకి ప్రవేశిస్తోంది, నీ యొక్క సర్వవ్యాపకత్వము నాలోకి ప్రవేశిస్తోంది, నీ యొక్క సర్వసమర్థత నాలోకి ప్రవేశిస్తోంది. లేచి నుంచోండి. ఇది ఒకటి మొదటి కళ గురువు నుంచి మనం స్వీకరించడానికి ట్రై చేసాం. రెండో అవతారం ఓం అత్రి వరదాయ నమః. మాళాకమండలుధర కరపద్మయుగ్మే మధ్యస్థపాణియుగళే డమరుత్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరయోః శుభశంఖచక్రే ధ్యాయేత్ తం అత్రి వరదం భుజషట్కయుక్తం. పాడ్యమి, పౌర్ణమి తర్వాత పాడ్యమి. పాడ్యమి నాడు సూర్యుడు నుంచి చంద్రుల్లోకి వచ్చేటటువంటి కళ పేరు కామేశ్వరి. అంచేత పాడ్యమి కామేశ్వరి అని మీరు గుర్తు చేసుకుంటారు. ప్రదక్షిణ ఓం నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్ష భక్తి తే దేహి మే దృఢాం. ఓం కార్తవీర్యాది రాజ రాజ్య ప్రదాయ నమః, నా మనస్సును నీకు సమర్పిస్తున్నాను. ఓం కార్తవీర్యాది రాజ రాజ్య ప్రదాయ నమః, నా వాక్కును నీకు సమర్పిస్తున్నాను. ఓం కార్తవీర్యాది రాజ రాజ్య ప్రదాయ నమః, నా కర్మాచరణ నీకు సమర్పిస్తున్నాను. ఈ త్రికరణ శుద్ధిగా చేస్తున్న సమర్పణ వల్ల నీ శ్వాసే నా శ్వాస, నీ ఊపిరే నా ఊపిరి, నీ కోరికే నా కోరిక అని భుజంగాసనంలో శిరస్సు పైకెత్తి నీ యొక్క సర్వజ్ఞత్వము నాలోకి ప్రవేశిస్తోంది. సోహం గాలి పీల్చి నుదులుతాం. నీ యొక్క సర్వవ్యాపకత్వము నాలోకి ప్రవేశిస్తోంది. నీ యొక్క సర్వసమర్థత నాలోకి ప్రవేశిస్తోంది. మూడో అవతారం. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీలనిభం ప్రభుం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. సూర్యుడు నుంచి చంద్రుడికి వచ్చేటటువంటి కళ విధి అన్నాడు. దాని పేరు భగమాలిని ప్రదక్షిణ. మనస్సును నీకు సమర్పిస్తున్నాను. ఓం అనఘాయ నమః. నా వాక్కును మీకు సమర్పిస్తున్నాను. ఓం అనఘాయ నమః. త్రికరణ శుద్ధిగా చేసిన ఈ సమర్పణ వల్ల నీ శ్వాసే నా శ్వాస, నీ ఊపిరే నా ఊపిరి, నీ కోరికే నా కోరిక, నీ యొక్క సర్వజ్ఞత్వము నాలోకి ప్రవేశిస్తుంది. నీ యొక్క సర్వవ్యాపకత్వము నాలోకి ప్రవేశిస్తుంది. నీ యొక్క సర్వసమర్థత నాలోకి ప్రవేశిస్తుంది. ఇలాగా 16 ప్రదక్షిణలు చేస్తాం మనం. కానీ ఈ ప్రదక్షిణలో పదోది 11వది కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. శ్రీకృష్ణ సీరియల్ మీరు చూస్తూనే ఉంటారు. ఈ 16 కళలు పరిపూర్ణంగా ప్రకృతిలో మొట్టమొదటిసారి దిగింది శ్రీకృష్ణుడిలో. అందుకని అతనికి జగద్గురువు అని పేరు. ఆ తర్వాత ఇంకా ఎవరు వచ్చినా కూడా ఆ 16 కళలు ఆ కృష్ణావతారం యొక్క అంశాలే. అంచేత పేజీ నెంబర్ 10 చూడండి. పేజీ నెంబర్ 10 మాయా యుక్తావధూత 10వ పాయింట్ మాయా యుక్తావధూత. 11వ పేజీలో 11వ మొదటిది మాయా ముక్త అవధూత. ఈ కళలు శ్రీకృష్ణుడు ఎలా ఉపయోగించుకున్నాడో ఈ శ్రీకృష్ణ సీరియల్లో చాలా బాగా చూపించాడు. ఈ కళలు చూపించిన దానికంటే ముందు మీకు ఆ చిన్న బ్యాక్గ్రౌండ్, మీరు శ్రీకృష్ణ సీరియల్ చూసే ఉంటారు కనుక, బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణుడిని చూస్తే ఒక చిన్న అనుమానం వచ్చిందిట. మాయా యుక్త అవధూత, బ్రహ్మ కూడా మాయలో పడతాడు. ఆ శ్రీకృష్ణుడు కళ అలాంటిది. ఏంటనుకున్నాడు, ఇతను నిజంగా అవతారమే కదా. నిజంగా ఇతను అవతారం అవుతే గోకులంలో ఉన్నటువంటి ఆవులు, ఆవుదూళ్ళు, గోకులంలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళందరినీ తీసుకుని ఆ నది ఒడ్డుని ఎక్కడో దూరంగా మేపుకు రావడానికి వెళ్తూ ఉండేవాడు శ్రీకృష్ణుడితో పాటు. ఆ పిల్లలు ఆవులు దూళ్ళు అన్నీ సాయంత్రం మళ్ళీ తిరిగి వస్తూ ఉండేవి. ఏం చేశాడు బ్రహ్మ, ఒకసారి వీళ్ళందరినీ దాచేశాడు. ఆ గోపాలకుని, ఆవుల్ని, కూడల్ని అన్నిటినీ దాచేశాడు. తన లోకాన్ని తీసుకెళ్ళిపోయి దాచేసి ఇక్కడ ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు చూద్దామని వచ్చాడు. ఒక సంవత్సరం పాటు తనే ఆవుగా మారాడు, గోపాలకులుగా మారాడు, ఎవరికి అనుమానం రాలే. అసలు ఏదో తిరకాసు జరిగింది, అసలైన వాడు లేరు. మాయాయుక్తావధూత, ఈ మాయాయుక్తావధూత నుంచి మాయా ముక్తావధూత స్థితికి వెళ్ళేటటువంటిది కూడా ఆ శ్రీకృష్ణుడు అనుగ్రహంతోనే వస్తుంది. అందుకు ఈ దత్త ప్రదక్షిణలు చేయమనేవి. మీ అంతటి మీరు దాటేస్తామనే అపోహ మాత్రమే మీరు పడకండి. ఇఫ్ హీ పెర్మిట్స్, ఎక్కడ ఈ రహస్యం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీకృష్ణ అవతారంలో అక్రూరుడు బయలుదేరతాడు శ్రీకృష్ణుడిని తీసుకుని. శ్రీకృష్ణుడిని తీసుకుని బయలుదేరే ముందు జరిగిన సంఘటన మీకు తెలుసు కదా. దేవకి కృష్ణుడిని కంసుడికి అప్పచెప్పేయమని ఆర్డర్ ఇస్తుంది అక్రూరుడికి. సరే అని వస్తాడు. కానీ రాజకుమారుడు, శ్రీకృష్ణుడే లేకపోతే అసలు కథే తిరగదు, కథే జరగదు. అంచేత కథ జరగటానికి శ్రీకృష్ణుడిని రక్షించి తీరాలి అని చాలా పెద్ద ప్లాన్ వేస్తాడు. అక్కడో గ్రూప్ పెడతాడు, ఇక్కడో గ్రూప్ పెడతాడు, అక్కడో గ్రూప్ పెడతాడు, ఇక్కడో గ్రూప్ పెడతాడు. మీరు సీరియల్ చూసిన వాళ్ళకి స్పష్టంగానే అర్థమవుతుంది, చూడకపోయినా పర్వాలేదు, మీకు భావం అర్థమవుతుంది కదా. శ్రీకృష్ణుడిని కంసుడికి అప్పచెప్పకూడదు అని రథం మీద తీసుకెళ్తూ ఓ చోట రథం ఆపుతాడు. ఎందుకు ఆపుతాడు రథం? నాలుగు మునుకలు మునిగి వేస్తే అది ఒక సిగ్నల్ అన్నమాట. శ్రీకృష్ణుడిని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు, కంసుడికి శ్రీకృష్ణుడిని అప్పచెప్పక్కర్లేదు అని. మొదటి ములుగు ములగటానికి వెళ్ళబోతూ ఉంటే బలరాముడు అంటాడు, చాలే కృష్ణ, ఇంకా మాయ నుంచి అతన్ని ముక్తుణ్ణి చేయి. కానీ ఎప్పుడు చేశాడు ముక్తుణ్ణి అక్రూరుణ్ణి? అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తన బాధ్యత పూర్తిగా నిర్వర్తించి నా శరీరంలో ఒక రక్త బిందువు ఉన్నా కూడా శ్రీకృష్ణుడికి ఏ విధమైనటువంటి అపకారము జరగదు అనే దృఢ నిశ్చయంతో తన బాధ్యతను నిర్వర్తించినటువంటి అక్రూరుడికి మాత్రమే నా బాధ్యత అంతా వదిలేసి. మా స్నేహితులు చాలామంది మా ఇంటికి వస్తూ ఉంటారు. సైకిల్ మీద వస్తారు కొంతమంది, స్కూటర్ల మీద వస్తారు కొంతమంది. వాళ్ళు రాగానే అడుగుతా, ఏమయ్యా సైకిల్కి తాళం వేసావా అని. గురువుగారు చూసుకుంటారు, ఇది బాధ్యత అంటే సైకిల్కి తాళం వేయడం కూడా బద్ధకమే. ఏమిటంటే గురువుగారు చూసుకుంటారట వాళ్ళ సైకిల్ని. ఇంకా గురువు ఏం చేస్తాడు, ఇంత చిన్న బాధ్యత చేయలేకపోతే. అలాగే మనం భారతీయ ఆధ్యాత్మికత అలా రాంగ్ ట్రాక్లో పడిపోయింది. అంచేత అక్రూరుడికి ఆ కృష్ణ మాయలోంచి, మాయాయుక్తావధూత స్థితి నుంచి బయటపడేయటానికి అర్హత ఎప్పుడొచ్చింది అంటే బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తాయి. అలాగే ఈ గురువు అనుగ్రహం కావాలి అనుకునేటటువంటి ప్రదక్షిణలు మేము కూర్చుని మనసులో అనుకుంటే చాలా మాస్టారు అంటారు చాలామంది. అనుకోకపోయినా పర్వాలేదు, మీకు ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా చేయండి. అంచేత అనంతుడు బలరాముడు చెప్తాడు శ్రీకృష్ణుడితో, ఎంతని ఇంకా బాధ పెడతామండి, హీఈస్ ఎ గుడ్ బాయ్, రికమెండేషన్ అనమాట మార్కులకి ప్రాక్టికల్స్లో, బాగానే చేశాడు ప్రాక్టికల్స్, ఇంకా అతన్ని ఆ మాయలోంచి ముక్తుణ్ణి చేసేయ అంటాడు. సరే అంటాడు, ములుగుతాడు మొదటి ములుగు. ఓ చిన్న రాయి మీద శ్రీకృష్ణుడు కూర్చొని కనిపిస్తాడు. అనుమానం వస్తుంది, బయట అక్కడ రథం మీద కదా నేను వదిలేశాను, ఈ శ్రీకృష్ణుడు ఇక్కడ కనిపించాడు ఏంటని. ఇందుకు శ్రీకృష్ణుడు జగద్గురువు సర్వవ్యాపకుడు, అది మీరు అర్థం చేసుకోండి. అందుకు చెప్పేది ఉదాహరణ, నేను అన్ని చోట్ల ఉంటాడు, అది నీళ్ళలో అక్కడ ములిగాడు కనుక అక్కడ కనిపించాడు, ఇంకో చోట ములిగి ఉంటే అక్కడ కనిపించి ఉండేవాడు ఆయన. ఆ రథంలోనూ ఉన్నాడు, నీళ్ళల్లోనూ ఉన్నాడు, ములిగిన చోట. పైకి చూసి కంగారు పడితే ఎందుకు కంగారు పడుతున్నావు అన్నాడు. ఏం లేదంటాడు, మళ్ళా ములుగుతాడు. ఈసారి మామూలుగా కనిపించాడు, ఇంకాస్త పారాఫెర్నేలియాతో కనిపిస్తాడు. మళ్ళా గాబరాపడి పైకి లేస్తాడు, పైనే ఉంటాడు. మళ్ళా ములుగుతాడు, మళ్ళా ములిగితే ఈసారి 10 అవతారాలు గాను కనిపించి, గురువు అనుగ్రహం వల్ల నేను నీకు ఇలా కనిపిస్తున్నాను. ఎక్కడ అక్రూరుడికి గురువు అనుగ్రహం వచ్చింది? కొన్ని నెలల ముందు, ఈ సంఘటన జరగని కొన్ని నెలల ముందు అక్రూరుడు గర్గ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళి గర్గమునితో కంప్లైంట్ చేస్తాడు, ఆవులతో ఆడుకుంటున్నాడు, ఆవు దూడలతో ఆడుకుంటున్నాడు, గోపస్త్రీలతో ఆడుకుంటున్నాడు, లీలలు చేస్తున్నాడు, రాజకుమారుడయ్యా అతను. రాజనీతి ఏమి చెప్తోందంటే రాజకుమారుడికి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి. గోపాలకులు వాళ్లతో ఆడుకుంటూ ఉంటే వాడు ఏం రాజ్యం చేస్తాడు, ఏం రక్షిస్తాడు అంటే గర్గ మహర్షి చెప్తాడు, నీకు తెలియదురా బాబు, హీ నోస్ ఎవ్రీథింగ్, స్మృతి దేహి. ఆ శ్లోకంలో మనం మర్చిపోతాం ఆయన సర్వజ్ఞుడని, మనం మర్చిపోతాం ఆయన సర్వవ్యాపకుడని, మనం మర్చిపోతాం ఆయన సర్వసమర్థుడని. అక్రూరుడికి డౌట్ వస్తుంది, చెప్తూనే ఉన్నాడు నారదుడు యొక్క ప్రిడిక్షన్ వల్ల పుట్టినటువంటి వాడు వాడే రక్షకుడని. అయినా మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఆయనకి, అది తమాషా. చెప్పి చెప్పి విసిగిపోయి గర్గ మహర్షి ఒక చిన్న మ్యాజిక్ చేస్తాడు అక్కడే. ఏంటి మ్యాజిక్ మీకు చూసి ఉంటారు మీరు. ఒక గుడ్డివాడు శ్రీకృష్ణ చరిత్రని పాడుకుంటూ వస్తాడు. నిజంగా జరిగిన సంఘటనని బాగా పిక్చరైజ్ చేశాడు ఆయన, అందుకని పిక్చర్లో జరిగింది చెప్తున్నా కానీ ఇదంతా కూడా భాగవతంలో ఉన్నవే. పాడుకుంటూ వస్తాడు ఆ శ్రీకృష్ణ లీలలన్నీ కూడా. ఆ శ్రీకృష్ణ లీలలన్నీ పాడుకుంటూ వచ్చి గర్గ ఋషి దగ్గరికి వస్తాడు. వచ్చి అతను ఏమంటాడో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ స్మృతి దేహి మాం రక్ష అన్న పదానికి అర్థం తెలుస్తుంది. గర్గ మహర్షి దగ్గరికి వచ్చి, నాకు పుట్టుకు నుంచి కన్ను లేవు, నందుడి యొక్క కొడుకు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిట, అనేక లీలలు చేశాట, వాటన్నిటినీ కూడా నేను కళ్ళు మూసుకుని నా మనోనేత్రంతో చూస్తున్నాను, అందంగా పాటను పాడుకుంటున్నాను, నువ్వు నాకు చూపి అని డైరెక్ట్గా అడుగుతాడు గర్గ మహర్షిని. గురువు సర్వసమర్థుడు, అందరు గురువులు, ఈ గురువుకి సమర్థత ఉండి ఆ గురువుకి సమర్థత లేకపోవటం అంటూ ఏముండదు. అంచేత ఒక పుట్టు గుడ్డివాడు వచ్చి గర్గ మహర్షిని నాకు చూపి అంటాడు. అంటే గర్గ ఋషి ఏమన్నాడో చూడండి, ఓకే అన్నాడు. సర్వసమర్థుడు ఇలాంటివి చాలా చిన్నవి వాళ్ళకి, ఇచ్చేస్తానన్నాడు. కానీ ఒక మాట ఆలోచించుకో, నువ్వు నీ మనోనేత్రంతో కృష్ణుడి యొక్క బాలలీలనంతా కూడా ఇంత అందంగా వర్ణించి పాడుతున్నావు, అంత అందమైనటువంటి లీలల్ని నువ్వు నిత్యము దర్శనం చేసుకుంటున్నావు, ఇప్పుడు కనుక నేను నీకు చూపు ఇస్తే, భౌతిక శరీరధారి అయినటువంటి ఆ శిశువుని చూస్తావు నువ్వు సరే, కానీ మాయాయుక్త అవధూత, ఆ శరీరాన్ని భౌతికంగా నువ్వు ఎప్పుడైతే చూస్తావో మాయలో పడతావు నువ్వు, ఇంకా ఆ శరీరమే అంతా అనుకుంటావు నువ్వు. ఆ శరీరంలో ఉన్నటువంటి సర్వాంతర్యామిత్వాన్ని, ఆ శరీరంలో ఉన్నటువంటి సర్వసమర్థతను, ఆ శరీరంలో ఉన్నటువంటి సర్వజ్ఞతను నువ్వు తెలుసుకోలేవు. జాగ్రత్త, నీకేం కావాలో కోరుకో, చూస్తానంటే కన్నిస్తాను, దానికే ఉంది అంటే వద్దంటాడు. మాయలో కనుక నేను పడిపోతే, అలా మాయలో పడుతూనే ఉన్నారు ఆ అవతార పురుషుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా. ఓసారి నోరు తెరుస్తాడు. మామూలు శరీరం అది, పిండాండ బ్రహ్మాండ సమన్వయం జరిగినటువంటి శరీరం అది. మీరు అలాగే చేస్తారు ఇన్ కోర్స్ ఆఫ్ టైం, ఇప్పుడు కాదనుకోండి. నోరు తెరిస్తే ఏం కనిపించింది అక్కడ? బ్రహ్మాండం కనిపించింది. బ్రహ్మాండం కనిపించిన మరుక్షణం మళ్ళీ ఆవిడ కట్టేస్తుంది రోటికి, మర్చిపోతుంది ఇది. అలాంటి మాయలో పడకుండా ఉండటానికి ఈ రెండు మంత్రాలు చాలా ఉపయోగపడతాయి మీకు. అంచేత అక్రూరుడు నీళ్ళల్లో మూడోసారి ముడిగినప్పుడు అక్కడ జరిగిన సంఘటన గుర్తు చేస్తాడు. నువ్వు అప్పుడు అర్థం చేసుకోలేదు నా యొక్క తత్వాన్ని, నువ్వు రాజనీతి ఏమి చెప్తుందంటే తగులుకున్నావే తప్ప గురువు ఏం చెప్తున్నాడో నువ్వు వింట మానేశావు. నువ్వు నీ యొక్క సూపర్ ఇంపొజిషనే గురువు మీద చేస్తున్నావు. ఇన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది నేను, ఇంకంటే అర్థం కాలే అదే, అందులో ఇరుక్కుపోయావు నువ్వు. ఇప్పుడు టైం వచ్చింది కనుక, ఆ గురువు యొక్క అనుగ్రహం వచ్చింది కనుక, ఇంచేత గర్గుడు అప్పుడు అంటాడు, నీకు ఇప్పుడు అర్థం కావటం లేదా క్రూరా, ఎప్పుడో టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నీకు అర్థం అవుతుంది, ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఇంచేత ఆ క్షణంలో కనుక కృష్ణుడిని కిడ్నాప్ చేసి అక్రూరుడు తీసుకెళ్ళిపోతే కృష్ణుడు ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. అంచేత కృష్ణుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ మాయను ఎందుకు తీయాల్సి వచ్చింది అంటే, అక్రూరుడికి కనుక ఆ క్షణంలో కూడా అర్థం కాకపోతే కృష్ణతత్వము, మొత్తం కథ ఇంకోలాగా అడ్డం తిరిగి ఉండేది. అంచేత ఈ రెండు శ్లోకాలు కాస్త జాగ్రత్తగా చూడండి. పదోది, ఓం మాయాయుక్తావధూత మాయాయుక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయతే శుద్ధ బుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. నవమి నాడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణము కులసుందరి. ఆ కులసుందరి కళ ఏం చేస్తుంది అంటే, మీరు ఏ కులానికి చెంది ఉంటారు, కులము అంటే క్యాస్ట్ అనే కాదు, మీరు ఏ గ్రూప్ ఏ టైప్ ఆఫ్ ఐడియాలజీకి మీరు వెడ్డై ఉంటారో అలాంటి భావనే కలుగుతుంది తప్ప ఆ నిత్య కళని మీరు పట్టుకోలేరు. అది గుర్తుంచుకోండి.
ప్రదక్షిణ.
ఓం నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్ష భక్తి తే దేహి మే దృఢా.
అంచేత ఈ కులసుందరి కళ ఏం చేస్తుంది? సదోన్మదాయన. ఎప్పుడు ఆమత్తులోనే ఉంటాం. మేము హిందువులం, మేము ముస్లిము, మేము క్రిస్టియన్స్, లేకపోతే నేను చదువుకున్నవాడిని, నేను చదువుకునేవాడిని, నేను అందంగా ఉంటాను, నేను పుట్టిగా ఉంటాను, సదోన్మదాయన. ఎప్పుడు ఆమత్తులోనే ఉండేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది ఆ కళ. ఆ కళ నుంచి బయటపడటానికి ప్రార్థన చేస్తున్నాం. ఓం సదోన్మదాయ నమః. నా మనస్సును నీకు సమర్పిస్తున్నాను. ఓం సదోన్మదాయ నమః. నా వాక్కులు నీకు సమర్పిస్తున్నాను. ఓం సదోన్మదాయ నమః. నా ఆచరణ నీకు సమర్పిస్తున్నాను. త్రికరణ శుద్ధిగా చేసిన ఈ సమర్పణ వల్ల నీ శ్వాసే నా శ్వాస, నీ ఊపిరే నా ఊపిరి, నీ కోరికే నా కోరిక. అందువల్ల శ్వాస ద్వారా భుజంగాసనం సర్వజ్ఞత్వం నాలోకి ప్రవేశిస్తుంది, సర్వవ్యాపకత్వం నాలోకి ప్రవేశిస్తుంది, సర్వసమర్థత నాలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఈ మాయా యుక్తాన్ని మనం దాటగలుగుతామో అప్పుడు నిత్య కళ వస్తుంది. సర్వాంతర్యామిత్వం అర్థం చేసుకునేటటువంటి ఆ నిత్య నూతనమైనటువంటి నిత్యమైనటువంటి కళ దశమి నాడు వస్తుంది. కనుక ఓం మాయా ముక్తావధూతాయ నమః. స్వమాయా గుణగుప్తాయ ముక్తాయ పరమాత్మనే సర్వత్రా జ్ఞాననాశాయ దేవదేవాయ తే నమః. దశమి నిత్య. ఓం నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్ష భక్తి తే దేహి మే దృఢాం. ఓం సమస్త వైరి తేజో హృతే నమః. నా మనస్సును నీకు సమర్పిస్తున్నాను. ఓం సమస్త వైరి తేజో హృదే నమః. నా వాక్కులు నీకు సమర్పిస్తున్నాను. ఓం సమస్త వైరి తేజో హృదే నమః. నా ఆచరణ నీకు సమర్పిస్తున్నాను. త్రికరణ శుద్ధిగా చేసిన ఈ సమర్పణ వల్ల నీ శ్వాసే నా శ్వాస, నీ ఊపిరే నా ఊపిరి, నీ కోరికే నా కోరిక. నీ యొక్క సర్వజ్ఞత్వము నాలోకి ప్రవేశిస్తుంది, సర్వవ్యాపకత్వం నాలోకి ప్రవేశిస్తుంది, సర్వసమర్థత నాలోకి ప్రవేశిస్తుంది. ఇలాగా 16 కళలు పూర్ణిమ నుంచి అమావాస్య వరకు ఆ కళల యొక్క పేర్లు, ఆ గురువు యొక్క ఆ కళలు నాలోకి ప్రవేశిస్తున్నాయి, ఆ గురువు యొక్క మానసిక స్థితి నాకు వస్తుంది అని భావన చేసుకున్న తర్వాత ఇంకొక 2 ప్రదక్షిణలు మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 ప్రదక్షిణలు ఏంటి అంటే 17వది మీ యొక్క గురువు. ఇదంతా దత్త ప్రదక్షిణలు కదా, కానీ ఈ దత్త యొక్క శక్తే గురువులో ఉంటుంది అందరిలోనూ. అంచేత అస్మద్ గురువు, మీ యొక్క గురువు యొక్క పేరు చెప్పుకుని ఆ గురువు పాదుకలకి నమస్కరిస్తూ త్రికరణ శుద్ధిగా ఇందాక చేసినట్టే సమర్పణ చేస్తాం. గురువు యొక్కకి చుట్టూ నమస్కారం చేసుకుని అంటే అక్కడ పెట్టుకున్న ఫోటో మీ గురువుదే అవుతుంది. దత్త ఫోటో పెట్టుకో, దత్తాత్రేయ ఫోటో పెట్టుకున్నవాడు దత్తాత్రేయ ఫోటో పెట్టుకోండి. ఇది అది అని మళ్ళీ మీరు అందులో ఏది మంచిది అని అడగండి. నాకు అడిగారంటే ఎంతసేపు నా కంఠ శోష వేస్తే అంతా ఒకటి అని నేను చెప్పాక మళ్ళీ ఏది మంచిది.
రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్ష భక్తి తే దేహి మే దృఢాం. ఓం అస్
అస్మద్ గురు పాదుకాభ్యో నమః. ఆ గురువు పేరు చెప్పుకొని పాదుకాభ్యో నమః, నా మనస్సు నీకు సమర్పిస్తున్నాను. గురు పాదుకాభ్యో నమః, నా వాక్కులు నీకు సమర్పిస్తున్నాను. గురు పాదుకాభ్యో నమః, నా ఆచరణ నీకు సమర్పిస్తున్నాను. ఆ గురువు పేరు చెప్పుకుంటూ ఈ విధమైన త్రికరణ శుద్ధిగా చేసిన సమర్పణ వల్ల నీ యొక్క సర్వజ్ఞత్వం నాలో ప్రవేశిస్తుంది, సర్వవ్యాపకత్వం నాలో ప్రవేశిస్తుంది, సర్వసమర్థత నాలో ప్రవేశిస్తుంది. ఇంత చేశాక మళ్ళీ మనం మర్చిపోవచ్చు, మా గురువే గొప్ప అనుకుంటారేమో. అంచేత 18వది ఏంటి అంటే, సకల సమర్థ సద్గురు పాదుకాభ్యా నమః. అందరు గురువుల యొక్క పాదాలకి నమస్కారం చేస్తున్నాను నేను అని మళ్ళా నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానుదే స్మృతి దేహి మాం రక్ష భక్తితే దేహి మే దృఢాం. ఇలాగ 18 చేసుకుంటాను రోజు కూడా. బద్ధకించకండి. కర్మ ఆచరణ ఆసనాలకు కూడా విలువ ఉంది. 4 ఆసనాలు కలుపుకున్నాం అక్కడ మనం. 1 తాళాసనం, 2 పాదహస్తాసనం, 3 సాష్టాంగాసనం, 4 భుజంగాసనం. అంచేత హెల్త్కి మంచిదే అది. ఇంకో విధంగా ఏం లాభం, మీ శరీరాన్ని మీ ఇంద్రియాలను కూడా ఆ గురువుకి సమర్పించేటటువంటి స్థాయికి మీరు పెరుగుతున్నారు కనుక ఈ దత్త ప్రదక్షిణలు ఎప్పుడైనా ఒకసారి చేసుకోండి. అరగంట పడుతుంది ఇది మొత్తం ప్రోగ్రామ్. ఇచ్చండి మా వాళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా, ఇంచేత అరగంట. మీరు ఇంకా భక్తిగా మెల్లిగా స్లోగా చేసుకుంటే 40 పడుతుంది, అంతకంటే ఎక్కువ ఏం పట్టదు. ఇంచేత ప్రతిరోజు ఈ దత్త ప్రదక్షిణలు మనం చేసుకుంటూనే ఉంటాం. ఇంచేత ఇవాళ నేర్చుకున్నటువంటి సాధనా విధానాలు మనం 2 అర్థం చేసుకోండి. రేపు మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు ఇవి చేసుకునే రండి. ప్రాక్టికల్స్ లేకుండా ఎంత గొప్పగా నేను చెప్పినా ఏం లాభం లేదు. మీరు ఓహో అన్నా లాభం లే, మీరు చేస్తే లాభం. ఏం చెప్పాను మొట్టమొదట మీకు గుర్తుంది కదా, గురువు సర్వాంతర్యామి, గురువు సర్వసమర్థుడు, గురువు సర్వజ్ఞుడు. ఆ గురువు కోసం మీరు ఎక్కడికి పరిగెట్టక్కర్లే. మీ ఇంట్లోనే మీరు ఎక్కడున్నారో అక్కడికే వచ్చి చెప్తాడు మీకు. అది చెప్పటానికి స్థల ప్రదక్షిణ చెప్పాను నేను మీకు. దానికి ముందు అనుగ్రహ మాలామంత్రం చెప్పాను. ఆ అనుగ్రహ మాలామంత్రం అనుకుని 4 వేపులా ఆ నవగ్రహాలను మీ శరీరంలోకి వాటి అనుగ్రహాన్ని ఆకర్షించుకోండి. అనుగ్రహాన్ని ఆకర్షించుకున్న తర్వాత ఉత్తర దిక్కుగా 12 రాశులలో మన జాతకంలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దటానికి గురు పాదుకాస్తవము చదువుకోమన్నాను. ఈ గురు పాదుకాస్తవము చదువుకున్న తర్వాత ప్రాణాయామం, ప్రాణాయామం యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను కదా, అసలు మొత్తం ఆ ప్రాణాయామం టెక్నిక్లోనే ఉంది. ఇడ పింగళ సుషుమ్న ప్రాణాయామం చేసుకోండి. ఈ ప్రాణాయామం చేసుకున్న తర్వాత గురు చరిత్ర ఒక అధ్యాయం పారాయణ చేసుకోండి, మీ ఇష్టం. ఇదంతా ఒకే సీక్వెన్స్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేయక్కర్లే, ఎప్పుడో అప్పుడు మీ వీలు చూసుకొని చేసుకుంటూ ఉండండి. భోజనం చేశాక పడక కుర్చీలో పడుకుని గురు చరిత్ర చదువుకోండి. ఇలా రిటైర్గా కూర్చొని చదువుకోక్కర్లే, ఆ భావం అర్థం చేసుకోండి. ఏంటా భావం చెప్పాను కదా, మనం అందరము కూడా నామధారుకులమే, ఫలానా ఆయన మా గురువు అంటాం తప్ప ఆ గురువుకి మనం సమర్పణ చేసుకోలేకపోతున్నాం. చేసుకుందాం యుక్త స్వప్నావబోధస్య. ఆ యుక్త స్వప్నావబోధ ఎలా వస్తుంది, ఈ దత్త ప్రదక్షిణాల వల్ల వస్తుంది. ఇది మాత్రము వీలవుతే పొద్దున్నే స్నానం చేశాక చేసుకోండి, ఒకవేళ వీలు కాకపోతే సాయంత్రం చేసుకోండి. అప్పటికీ వీలు కాకపోతే పడుకునే ముందు ఎప్పుడో అప్పుడు చేసుకోండి. టైం దొరకలేదు అని మాత్రం అనకండి, టైం దొరకకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు. కానీ ఆ గురువు అనుగ్రహాన్ని ఈ 3 సులభంగా పొందగలిగినంతగా మీరు మిగతా కాలాలలో పొందలేరు కనుక. వాళ్ళు ఇప్పుడు వెంటబడి వస్తున్నారు, వాళ్ళకి అవసరం ఉంది కనుక ఛాన్స్ ఉపయోగించుకోండి. మళ్ళీ ఇంత స్పష్టంగా అసలు సాధనలో ఉన్నటువంటి అంతర్యామిత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వసమర్థతను ఇంత ఈజీగా చెప్పబడదు. రేపు రష్ పెరిగిన కొద్దీ ఏమవుతుంది అంటే వాళ్ళని అడగండి, వాళ్ళని అడగండి, వాళ్ళని అడగండి అని అలా డైల్యూట్ అయిపోతుంది. వచ్చారు, కష్టపడటానికి రెడీ అయ్యారు, 1 కష్టపడి చూడండి, టెస్ట్ చేయండి. పోనీ గురువుల్ని టెస్ట్ చేద్దాం. ఈ 1 తర్వాత కూడా అబ్బే వీళ్ళెందుకు పనికిరారు అన్నాను అనుకోండి, వదిలేయండి. కానీ ఒక్క సంవత్సరం ఓ 365 రోజులు కాస్త శ్రమం కనుక మనం పడగలిగితే ఏమో మన జీవితాలు ఎలా మారుతాయో మనకి తెలీదు. ఆ గురువు యొక్క అనుగ్రహము, మన భారతీయ ఋషి పరంపర యొక్క ఆశీర్వాదాలు మనందరికీ నిత్యము లభిస్తూ ఉంటాయి అని ఆశిస్తూ స్వస్తి.
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మాగేణ మహిమహేషః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు, జీవంతు శరదాం శతాం. ఓం శాంతి శాంతి.